அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹ. சுமுகஸ்ச ஏகதந்தஸ்ச கபிலஹ கஜகர்ணகஹ லம்போதரஸ்ச விகடோ விக்னராஜோ கணாதிபஹ தோமகேதுஹ கணாத்யக்ஷஹ பாலச்சந்திரஹ கஜானனஹ வக்ரதுண்டஹ சோர்பகர்ணஹ ஹேரம்பஹ ஸ்கந்தபூர்வஜஹ. ஷோடசைதானி நாமானி யஃப் படேத் சிருணுயாதபி வித்யாரம்பே விவாஹே ச ப்ரவேசே நிர்கமே ததா சங்கிராமே சர்வகாரியேஷு விக்னஸ்தஸ்ய ந ஜாயதே. ஸ்ரீ மகாகணாதிபதிக்கு ஜெய். பரமபவித்திரமேன ஸ்ரீ கணேச மகாபுராணம் உபபுராணாலோ பிரதான புராணம். இத்தப்பூர்வம் 5 ரோஜுல பாட்டு கணேசுனி யொக்க தத்துவாన్ని கணேச புராணంలో ఉన్నటువంటి கதலని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 5 రోజులు ఈ రోజు నుంచి మొదలుపెట్టి గణేశుని చరిత్ర వినడానికి కేటాయిద్దాం. అందులో భాగంగా ఇతపూర్వం భీముడనే రాజుగారు తన భార్య చారుహాసినితో విశ్వామిత్రుడిని కలుసుకున్న విషయం చెప్పాను. విశ్వామిత్రుడు ఆయనకి అనేక దివ్య కథలు గణేశ లీలలు వివరించి వారి వంశంలో ఒకప్పుడు పుట్టినటువంటి ఒక దక్షుడనేవాడి కథని, ఆ దక్షుడి భార్య కమల మొదలైనటువంటి వాళ్ళ కథలన్నీ చెప్పాడు. అవన్నీ విన్న తరువాత భీముడికి గణేశతత్వం అంటే ఏమిటో తెలిసింది. తన భార్య చారుహాసినితో పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధించాడని చెప్పుకున్నాం. ఆ గణేశ ఆరాధన మహామహిమ వలన వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి వాళ్ళు రుక్మాంగదుడు అని పేరు పెట్టారు అని ఎంతో పూర్వం చెప్పి అక్కడ ఆపాం. రుక్మము అంటే బంగారం, అంగదములు అంటే ఈ భుజకీర్తులు. శరీరంలో ఉన్న ఆభరణములన్నీ బంగారంతో తయారు చేయబడి వాటిని ధరించి పుట్టాట ఆయన. సాధారణంగా పుట్టాక బంగారం కొనుక్కుంటారు కొంతమంది. కొంతమందికి సహజంగా భగవంతుడిచ్చిన వరం వల్ల అవయవాలకి ఆభరణాలు పుట్టుకుతూ వస్తాయట. ఇటువంటి వాళ్ళు చాలామంది ఈ సృష్టిలో ఉన్నారు. పూర్వం ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి స్వర్ణకుండలుడు అని పేరు. ఆయనకి పుట్టుకతోటి చెవులకి కుండలాలు ఉండేవి, బంగారపు కుండలాలతో పుట్టాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళిన కుండలాలే కుండలాలే అని పాడుకునేవారట పాపం. కర్ణుడు ఉన్నాడు అనుకోండి, ద్వాపరయుగంలో కవచం అతుక్కుపోయి పుట్టింది, కుండలాలు ఉన్నాయి ఆయనకి. అందుకే సహజ కవచ కుండలాలు ఉండేవాడికి. అలాగే ఈ రుక్మాంగదుడికి భుజకీర్తులు, చేతికి కంకణములు, మెడలో కొన్ని ఆభరణములు ఇవన్నీ పుట్టుకుతూ వచ్చాయట. అవి తీసినా రావు, ఒంటికి అతుక్కుపోయి ఉండేవి. అవి బంగారపు ఆభరణాలు. ఎవరైనా అవి బలాత్కారంగా లాగితే చర్మంతో సైతంగా వచ్చేస్తాయి, అది కొంత హింస అవుతుంది. కానీ భగవంతుడు ఆయనకి ఇంకో వరం కూడా ఇచ్చాడు. ఏ అజ్ఞాని అయినా లేక ఏ దాసదాసీజనులైనా దొంగాడైనా ఆయన మెడలో ఉన్న ఆభరణాన్ని కత్తిరించి చర్మంతో లాగేస్తే మళ్ళీ చర్మం వచ్చేసేదిట క్షణకాలం మాత్రం బాధ ఉంటుంది. ఒక క్షణకాలం చర్మంతో పాటు ఈ నగని పేకడం వల్ల బాధ వచ్చినా వగ ఉన్నా మళ్ళీ చర్మము అతుక్కుపోయి కొత్త ఆభరణం వచ్చేదిట. ఎన్ని ఆభరణములు పీకినా కొత్త ఆభరణాలు మళ్ళీ వచ్చేవి. చేతులకి కంకణాలు ఉండేవి, ఆ కంకణాలు లాగినప్పుడు చేతి చర్మంతో పాటు కంకణాలు బయటకు వచ్చేవి. దానివల్ల చర్మం పీక్కుపోయి బాధ కలిగేది, మళ్ళీ కంకణాలు చేతికి వచ్చేవి. కొంచెం హింస సహించిన బోరుడు బంగారం సంపాదించుకోవచ్చు. దానివల్ల తాత్కాలికమైన ఇబ్బంది మాత్రం పడాలి. అలాగే భుజకీర్తులు కూడా ఉండేవి ఆయనకి. అవి లాగారంటే మాత్రం మొత్తం చర్మం మాంసంతో సహితంగా భుజకీర్తులు వచ్చేసేవి. ఆ కాసేపటికి మళ్ళీ ఆ చర్మము మాంసము పూడుకుపోయి కొత్త భుజకీర్తులు వచ్చేవి. అదొక విచిత్రవరం. విఘ్నేశ్వర అనుగ్రహంతో ఆయన అలాంటి ఆభరణములతో పుట్టాడు. అందుకని ఆయన్ని రుక్మాంగదుడు అన్నారు. రుక్మము అంటే బంగారము. రుక్మిణికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆవిడ ఒళ్ళంతా బంగారపు రంగులో ఉండేది, అందుకే రుక్మిణి అన్నారు. ఇవాళ చాలామంది రుక్మిణి అని పేరు పెట్టుకుంటారు. మనుషులు చూస్తేనేమో రుక్మం ఆకారంలో ఉండరు, కానీ ఆవిడ నిజంగా బంగారపు ఆకారంలో ఉండేది. పూర్వం పేర్లు సార్థక నామాలు అన్నమాట. మనిషి యొక్క శక్తిని బట్టి లక్షణాన్ని బట్టి పేరు పెట్టేవారు. ఒక ఆయన ఉండేవాడు, ఊ జుట్టు రెపరెపలాడి ఆకాశం కేసిపోయేది, అందుకని వ్యోమకేశుడు అని పేరెట్టారు. ఆకాశమే జుట్టుగా కలిగిన వాడిని. నెత్తి మీద వెంట్రుకలు ముక్కలైన వాడికి వ్యోమకేశుడు అని పేరెడితే ఏమవుతుంది? అలాగే కొంతమందికి మంచి కళ్ళు విశాలంగా ఉండేవి, అందుకని విశాలాక్షి అని పేరెట్టారు. మా విశాలాక్షి గారికి కూడా విశాలాక్షి అని పేరెట్టారు. అంటే ఈవిడికి కూడా కళ్ళు లేవని కాదు అక్కడ, కానీ ఆ కళ్ళు ఇంతంత ఉండేవన్నమాట అమ్మవారికి. అంత కళ్ళతో ఉంటే మళ్ళీ మా సారథి గారు ఎక్కడ కంగారు పడతారు అని కొంచెం చిన్న కళ్ళు చేసి పెట్టారు. కానీ అన్నపూర్ణ అని పేరెట్టారు ఒక ఆవిడకి. ఆవిడ జీవితంలో ఎవరికి అన్నం పెట్టలేదు, అన్నము పెట్టలేదు, ఆ ఇంట్లో అన్నమయ్యే లేదు అసలు, ఇంకా అన్నపూర్ణ ఏమిటి. కానీ పూర్వం తప్పనిసరిగా ఆ మనిషి యొక్క ప్రవర్తనను బట్టి పేరు పెట్టేవారన్నమాట. ఈ రుక్మాంగదుడికి వాడి ఆభరణములను బట్టి వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టారు. ఈ కుర్రవాడు రోజు రోజుకి పెరిగి పెద్దవాడయ్యాడు. పూర్వకాలంలో ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటే శుక్లపక్షే యథా శశి అనేవారు. శుక్లపక్షే శుక్లపక్షమునందు యథా ఏ విధముగా శశి చంద్రుడు అభివృద్ధి పొందాడో అలా అభివృద్ధి పొందాడనేవారు. మనం ఎవరైనా పైకొస్తూ ఉంటే శుక్లపక్ష చంద్రుడితో పోల్చాలి, కృష్ణపక్ష చంద్రుడితో పోల్చకూడదు. కృష్ణపక్ష చంద్రుడు రోజు రోజుకి క్షీణిస్తాడు, తగ్గుతాడు. అలాగే ఎవరైనా పైకొస్తున్నప్పుడు బాలసూర్యుడు అనాలి. మధ్యాహ్న సూర్యుడు క్రమంగా రిటైర్ అయిపోతాడు, తగ్గిపోతాడు. అందుకని మహాత్ముణ్ణి ఎవరు పోల్చేవారు, బాలసూర్యుడిలో ఉన్నాడురా అంటే అభివృద్ధి చెందుతాడనమాట. మధ్యం దిన మార్తాండు అన్నం అంటే భీకరంగా ఉంటాడు, తరాతరా తగ్గుతాడని అర్థం. అందుకే భీష్ముణ్ణి యుద్ధంలో చచ్చిపోయే ముందు మధ్యం దిన భానుమండల విధము అన్నారు. ఆ తర్వాత ఆయన ఏమైంది, 10 రోజుల్లో డామరు పడ్డాడు. ఇంకా సాయంకాల సూర్యుడితో అసలు పోల్చకూడదు, అలా పోలిస్తే వాడు ఎక్కువ కాలం ఉండడు. అందుకని పోలికలు కూడా సరిగ్గా ఉండాలి. ఒక కుర్రాడు ముద్దుగా వస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ కోతిపిల్ల కూడా ఎంత ముద్దుగా ఉందో, అలా మీ అబ్బాయి ఉన్నాడు అంటే వాళ్ళ ఒళ్ళు మండిపోదు, నా కొడుకుని కోతిపిల్లాడితో పోలుస్తావా అని చావగొట్టరు. అందుకని కొంచెం తెలివితేటలతో అవతల వాళ్ళని ఆనంద పెట్టాలి. ఈ పూర్వకాలంలో భాష అనేది నోట్లో ఉండేది కనుక అలా ఆనంద పెట్టేవారు. ఇప్పుడు మనకి ఏ భాష లేకుండా పోయింది. అసలు ఎవడేం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇప్పుడు మాట్లాడేది తెలుగు కాదు, సంస్కృతం కాదు, హిందీ కాదు, వీడు మొహానికి ఇంగ్లీషు రాదు. ఆర్ యూ కమింగు అంటాడు పైగా మళ్ళీ, అంటే దీనికి దిక్కుమాల కమింగ్ అనడానికి ఇంకా తెలుగు చేర్చనమాట. అందువల్ల ఇప్పుడు భ్రష్ట భాష అంటారు దీన్ని, కానీ పూర్వం సార్థక భాష ఉండేది. ఆ భాషతో శుక్లపక్ష చంద్రుడిలా అభివృద్ధి చెందాడు అన్నారు. అదృష్టవశాత్తు ఆయనకి మంచి గురువు కూడా దొరికాడు, బృహస్పతి లాంటి గురువు దొరికాడు. సరైన గురువు దొరికితే భాష అభివృద్ధి చెందుతుంది. ఒక్క భాషైనా వీడు గణిత శాస్త్రంలో మహాపండితుడయ్యాడు, జ్యోతిష్కుడయ్యాడు, సంగీతం నేర్చుకున్నాడు, సాహిత్యం నేర్చుకున్నాడు, ఒకటేమిటి చతుషష్టి కళామయుడయ్యాడు. 64 కళలు నేర్పేవారు అండి పూర్వం. ఇప్పుడు అన్ని కళలు ఉంటాయి కానీ ఏ కళ ఉండదు. 64 కళలు నేర్చుకున్నట్టు ఆ కుర్రాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఒక యోగం పట్టింది, అందుకని కుమారుణ్ణి డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి బృహస్పతి దగ్గరికి పంపెట్ట స్వర్గలోకానికి. మా అబ్బాయిని మీ దగ్గరికి పంపుతానండి అంటే, నా లోకంలో పాఠం చెబితే మీ అబ్బాయికి ఆయువు పెరుగుతుంది, పెరిగితే భూలోకంలో ఉండడం కష్టం, అందుకని నేనే వస్తానన్నట్టు ఆయన. ఆయన గురువుగారు కుర్రవాణ్ణి తీసుకుని నైమిష్యం అని ఒక అరణ్యం ఉన్నది, ఆ అరణ్యానికి వెళ్ళాడు. ఇక నైమిషారణ్యం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నావు, కొత్తగా చెప్పక్కర్లేదు. అయినా పురాణములు అవకాశం వచ్చినప్పుడల్లా నైమిషారణ్యాన్ని వర్ణిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో అటువంటి వనం మరొకటి లేదు. భక్తితో ఇక్కడికి వెడితే నాకు కలిప్రభావము సోకదు అనుకున్నవాడు అక్కడికి వెడితే వాడికి కలిప్రభావం రాదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే అనుకుని అక్కడికి కూడా వెళ్ళగానే పొద్దున్నే కాఫీ టీ నాకు టిఫిన్ పెట్టలేదు ఉప్మా పెట్టలేదు అనుకున్న వాడికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే, వాడు నైమిషారణ్యంలో ఉన్న ఒకటే కాశీలో ఉన్న ఒకటే. కానీ పరమ పవిత్రమైన నైమిషం 12 అరణ్యాలలో కల్లా ఉత్తమ అరణ్యం. భూమండలంలో అడవులు చాలా ఉన్నాయి, వాటిల్లో ద్వాదశ అరణ్యములు 12 అరణ్యములు గొప్పవి అని పురాణములు చెప్పాయి. ఆ ద్వాదశ అరణ్యాల్లో మొట్టమొదటిది ప్రథమం నైమిషారణ్యం. నైమిషారణ్యం మొట్టమొదటిది. ఈ నైమిషారణ్యంలో రాత్రిపూట మహర్షులు సంచరిస్తూ ఉంటారు, దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇంద్రుడు అక్కడికి వచ్చి కాసేపు గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పటికి కూడా అక్కడ గాయత్రి రాత్రిపూట తిరుగుతుంది అని పేరు. అందున అక్కడ కాళీపీఠం ఉంది కదా, అక్కడ గ్యారంటీగా అమ్మవారు వచ్చి తీరుతుంది గాయత్రి మాత. ఇంకా ఒకటేమిటి రెండేమిటి, అందువల్ల రాత్రిపూట అవకాశం ఉన్నవాళ్ళు 12 గంటలకి 1-5 నిమిషాలు తమ గదుల నుంచి బయటకు వచ్చి గాయత్రి మంత్రం చేసుకుంటే తొందరగా గాయత్రి కటాక్షం వస్తుంది. మళ్ళీ పొద్దున్న లేవాలి, రాత్రి 12 గంటలకు లేచాం కదా అని మళ్ళీ ప్రొద్దుట 10 గంటల దాకా లేవకపోతే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. గోమతిలో స్నానం చెయ్యాలి, ఇవన్నీ అక్కడ చెయ్యవలసిన పనులు. మన అదృష్టం బాగుండి, రేపు ఎలాగో సెప్టెంబర్ 12వ తారీఖు నాడు బయలుదేరుతున్నాం, కొందరు 11, కొందరు 12 బయలుదేరి రాగలుగుతున్నారు. పూర్వజన్మ సుకృత ఉన్నటువంటి వాళ్ళు 6 నెలలుగా చెప్పగా కొంతమంది రాగలుగుతున్నారు. 10 నెలలుగా ప్రకటన చేసిన చివరిలో మూమెంట్లో కదిలే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ యోగం రాదనుకోండి. అందువల్ల ఏమైనా జీవితంలో అక్కడికి అడుగు పెట్టాలి. అప్పు చేసినా సొప్పు చేసినా వెళ్ళమన్నారండి. మన వాళ్ళు అప్పో సొప్పో చేసి ఇల్లు కడదాం అనుకుంటారు, దిక్కుమాలిన లోన్లు తీసుకుని చివరికి ఆ లోన్ తీర్చలేక ఉన్న స్థలాలు పోగొట్టుకుని ఏడవడానికి ఇష్టపడతారు. కానీ నానా రకాల ఆభరణములు చేయించుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఒక్కసారైనా జీవితంలో నైమిషారణ్యం వంటి దివ్యక్షేత్రానికి వెళ్ళాలి అని కోరుకోరు. అది కూడా కర్మయోగమే. ఏమాత్రము కలిప్రభావము సోకని దివ్యస్థలం నైమిషారణ్యం, అటువంటి నైమిషారణ్యానికి బృహస్పతి ఈ రుక్మాంగదుండి తీసుకుని వెళ్ళి అక్కడ ఒకనొకప్పుడు పరమపూజ్యుడు విష్ణుమూర్తి తపస్సు చేసిన స్థలం ఉంది, దానికి వైష్ణవం స్థలం అని పేరు. అక్కడే తర్వాత వేదవ్యాసుడు వచ్చి పురాణాలు చెప్పాడు. ఆ స్థలానికి తీసుకువెళ్ళి అతనికి 64 రోజుల్లో 64 విద్యలు నేర్పేట. ఎవడన్నా 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకోగలరా? అలా నేర్చుకోవాలంటే పరమేశ్వర కటాక్షం ఉండాలి. శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు కాబట్టి ఆయన 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నట్ట. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా. 64 విద్యలు 64 రోజుల్లో రోజు గురువుగారు ఒక్కొక్క విద్య చెబుతూ ఉంటే విని నేర్చుకున్నారట. మళ్ళీ ఇంకొకసారి చెప్పమని అడగకుండా ఏకసంతాగ్రాహి అయి కృష్ణుడు విన్నాడు పురాణాలు శాస్త్రాలు అని మనకి భాగవతం చెబుతున్నది. ఈ రుక్మాంగదుడు కూడా 64 రోజుల్లో నేర్చుకున్నాడు. కృష్ణుడిలాగా సంపూర్ణ పాండిత్యం రాదనుకోండి, అసంభవం అది. కానీ చాలా వరకు కళలు అభ్యసించాడు. పరమాత్ముడితో ఎవరిని పోలుస్తాం? ఆయనంటే సంగీతమే ఆయనలోంచి పుట్టింది, సాహిత్యం ఆయనలోంచి పుట్టింది, గణితం పుట్టింది, జ్యోతిషం పుట్టింది, చోరకళ పుట్టింది, అన్ని కళలు ఆయనలోంచే పుట్టాయి. ఈతడు అంత కాకపోయినా ఆ కాలంలో కృతయుగంలో ఇతడే గొప్పవాడు అనిపించుకున్నాడు. శ్రవణమాత్రేణ జగ్రాహ గురుణోదితం అంటే అర్థమైందా మీకు? శ్రవణమాత్రేణ విన్నంత మాత్రం చేతనే గురువుగారు చెప్పింది జగ్రాహ, గ్రహించాడు. గురువుగారు చెప్పగానే ఎంతమంది గ్రహిస్తారు? కాఫీ తెమ్మంటే టీ తెచ్చేవాడొకడు, టీ తెమ్మంటే మజ్జిగ తెచ్చేవాడొకడు ఉన్న కాలి కలికాలంలో మన మాటలు చెవుల్లోకి ఎక్కడికి ఎడుతున్నాయి? కానీ విన్నంత మాత్రం చేతనే సమస్త విద్యలు గ్రహించాడు ఆయన. ఈ విధంగా మహాత్ముడికి పూర్వజన్మ సుకృతం వల్ల అందున విఘ్నేశ్వరుడి యొక్క కటాక్షంతో పుట్టాడు కదా, అది కూడా ఆయనకి ఒక సుకృతమే. వాళ్ళ నాన్నగారు విఘ్నేశ్వరుణ్ణి ఉపాసించటం వల్ల ఈయన పుట్టాడు, అందువల్లే అతడు మహాత్ముడయ్యాడు. గజకర్ణ యువా పర రుక్మాంగదేతి బలవాన్ సర్వశాస్త్ర విశారదగా. గజకర్ణ యువ అపరహ అంటే ఏమిటి, మరొక గణపతియా అనిపించుకున్నట్టు ఆయన. పరుడు అంటే పైకి వెళ్ళిపోయినవాడు, అపరుడు వెళ్ళలేదు, విఘ్నేశ్వరుడు పైకి వెళ్లకుండా ఇక్కడే వీడి రూపంలో ఉన్నాడేమో అన్నట్టుగా ఉన్నట్ట. అపరవ్యాసుడు అంటే మరొక వ్యాసుడు అన్నమాట, వెళ్ళిపోకుండా ఉన్న వ్యాసుడు, శరీరం విడిచిపెట్టి వెళ్లకుండా ఉన్న వ్యాసుడు. అలాగే అపర సుకుడు, అపర విఘ్నేశ్వరుడు అనే శబ్దాలు మన పెద్దలు వాడారు. ఆ మహాత్ముడు పైకి వెళ్ళిపోకుండా ఇక్కడే మన కోసం కొలువై ఉన్న విఘ్నేశ్వరుడా అన్నట్లుగా ఉన్నట్ట ఈ రుక్మాంగదుడు. బలవాన్, మంచి బలవంతుడు కూడా అయ్యాడు. సర్వశాస్త్ర విశారద, సమస్త శాస్త్రాలలో ఆరితేరాడు, స్కిల్డ్ పెర్సన్ అయ్యాడు. చివరికి వాళ్ళ నాన్నగారికి ఆనందం కలిగింది, ఈ కుర్రవాడికి అప్పుడే 18 సంవత్సరాలు నిండుతున్నాయి, ఇప్పటికే సకల శాస్త్రాలలో ఆరితేరాడు, పరాక్రమవంతుడు, శత్రువుల్ని చీల్చి చెండాడేటటువంటి శక్తి కలిగిన వాడు, ధైర్యవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, ధీమంతుడు, శ్రీమంతుడు అని భావించి అతన్ని ఒక శుభముహూర్తంలో సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేశాడు. పూర్వకాలంలో మహారాజులు రిటైర్ అయ్యాక ఇంక పిల్లలతో అటాచ్మెంట్ ఉండేది కదా వాళ్ళకి. మేము వార్ధక్యంలో గడువు పెట్టాం, 60 ఏళ్ళు నిండా ఇక షష్ఠి పూర్తి అయ్యింది, ఎందుకు ఈ ముదనిష్టి పూర్తి అనుకుని కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి కఠోర తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేవారు. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని కాళిదాసు గారు రఘువంశంలో రాశాడు. రఘువంశపు మహారాజులు ఎలా ఉండేవారు, శైశవే బాల్యమునందు అభ్యస్త విద్యానాం విద్యలు నేర్చుకునేవారు. వాళ్ళ బాల్యమంతా చదువులో తప్ప ఇక దేంట్లో గడిపేవారు కాదు, అనవసరమైన పిచ్చి పిచ్చివి పనులు చేసేవారు కాదు. బాల్యం అంటే చదువుకోవాలి, వాట్సాప్లు పిచ్చ పనులను, ఎక్కడ చూసిన తల్లికి అదే పిచ్చ, కొడుక్కి అదే పిచ్చ, అప్పుడు పుట్టిన వాళ్ళకి అదే పిచ్చ రాకుండా అవుతుందండి. ఏ అప్పుడు చూసిన అమ్మేమో అందులో సీరియల్స్ చూసుకుంటూ వంటలు చూసుకుంటూ పెంటలు చూసుకుంటూ ఉంటే పిల్లలకి అవి రావా, మా పిల్లలకండి ఎప్పుడు చూసిన సెల్ ఫోన్ పిచ్చ పట్టిందండి అంటే నీకు పట్టింది కాబట్టి వాళ్ళకి పట్టింది. నువ్వు చేయించగలిగేవా, నీకు ఇంద్రియ నిగ్రహం లేదు, నీ పిల్లలు బాగుండాలంటావు, ఎలా బాగుంటుందండి ఆలోచించండి. మీరు మీ ఇళ్లలో పోని మీరు చూసేది ఏమన్నా మహత్తర కార్యాలు, ఏ పద్మాగర్ గారు పురాణమో పారసారథి గారు లాంటి వాళ్ళు వింటున్నారు, అలా వింటే కొంతైనా పిల్లలు బాగుపడతారు. ఏముంటుంది అందులో, ఏముండదన్నమాట, ఢీ అనే పిచ్చి కార్యక్రమం, జబర్దస్తు, నీ మొహం వస్తు, ఇవన్నీ మీరు 24 గంటలు చూసుకుంటూ ఉంటే మీ పిల్లలకు అవే వస్తాయి. దాంతో మీ పిల్లలు అది కూర్చొని ఏడుస్తారు, కనీసం బాబా బాబా అని బాబా చూసినా కొంతలయ్యాం దీంతో పోలిస్తే. కానీ ఏమైనా ఈ సెల్ ఫోన్ పిచ్చను వదిలిపెట్టేయండి, మీరు పిల్లల కోసమైనా మీరు ఇంద్రియ నిగ్రహంతో ఉండండి, మీ పిల్లలు బాగు కోరుకొని కొన్ని మీరు చేయించండి, మీరు చేయిస్తే భవిష్యత్తు బాగుపడుతుందండి. కాస్త మన కోసం ఈ పనులు చేయాలి, ఏం మన కోసం ఆ మాత్రం చేయలేమా. పిల్లలు ఎదురుగుండా సిగరెట్ కలిస్తే మన పిల్లలు పాడైపోతారని తెలిసినప్పుడు సిగరెట్ అక్కడ వాళ్ళు ఎదురుగుండా మానేయాలి. నువ్వు వాడు ఎదురుగుండా పూసుకుని టిక్ 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 అని సీసా తాగేస్తే పిల్లలు నేర్చుకుంటారు, కనుక వాళ్ళ కోసం సీసాని మానేయాలి. వాళ్ళ కోసం చాలా త్యాగాలు చేయాలి మనం. మనకి తల్లిదండ్రులకి కనుక ఇంద్రియ నిగ్రహం లేకపోతే, తల్లిదండ్రులు పిల్లలు ఎదురుగుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పిల్లలు పాడైపోతారు. పిల్లలు పాడైపోవడానికి మూల కారణం ఇవాళ తల్లిదండ్రులే, సగం సగం కాదు 75%, మిగతా 25% స్కూల్లో టీచర్లు. ఈ దరిద్రపు నాస్తికులంతా అందులో చేరిపోయారు, చేరి పిల్లల్ని సర్వనాశనం చేసి పారేస్తున్నారు. అందువల్ల ఎక్కడ పిల్లలకి ఏం చెప్పేవాడు ఉండాలో వాడు ఉండాలి, ఎవనుకున్నా ఎవడన్నా అనుకున్నా పర్వాలేదు, కొన్ని కఠినంగా చెప్పవలసిందే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పుడు విద్యలే చదువుకోవాలి, యౌవనంలోకి వచ్చాక వివాహం చేసుకుని అప్పుడు సుఖలాలసులు అవ్వాలి, యౌవనే విషయైషిణాం అప్పుడు విషయలోలు అవ్వాలి. ఆ టైంలో అవి మానేసి రోజు పూజ చేసుకుంటూ పెళ్ళాన్ని ఏడిపిస్తే ఉపయోగం లేదు. యౌవనంలో పూజ చెయ్యి, అన్నీ చెయ్యి, కానీ భార్యను కూడా సంతోషపెట్టాలి. భార్యను కాస్త అప్పుడప్పుడైనా కాస్త బయటికి తీసుకెళ్తూ ఉండాలి. గుర్రం పూర్వం ఉండేది, గుర్రం ఎక్కించి తీసుకెళ్ళేవారు, ఇప్పుడు వీడు ఒక్కడే గుర్రం ఎక్కుతున్నాడు. కానీ రథం మీద తీసుకెళ్ళాలి. ఇప్పుడు కారులో వచ్చేకాడు కారులో భార్యను తీసుకెళ్ళి, భార్యామణి నీకేమన్నా కావాలా అని అడిగితే ఆవిడ సంతోషిస్తుంది. కాబట్టి యౌవనంలో భార్యని సంతోషపెట్టడం భర్త యొక్క ధర్మం. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యం రాగానే తమ పిల్లలకి పట్టాభిషేకం చేసి వీళ్ళు మునివృత్తిని అవలంబించి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. ఇప్పుడు అడవులు లేవు కనుక ఇంట్లోనే ఓ పక్కన కూర్చుని ఉండాలి. 60 ఏళ్ళు దాటిపోయాక ఏరా అని వెళ్ళి కొడుకు కోడలు లేకపోతే కూతురు అల్లుడు వీళ్ళ పెత్తనం వీళ్ళ దాంట్లో వేలు ఇటువంటి ఏడిపించకూడదు. వార్ధక్యంలో మునింటే మునిలే బతకాలి. హాయిగా అడవిలో తపస్సు చేసుకునే ఋషులు ఎలా ఉన్నారో అలా బతకాలి. యోగేనాంతే తనుత్యజాం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి కానీ రోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టకూడదు. రోగంతో తీసుకుచావకుండా యోగంతో శరీరం విడిచిపెట్టాలి. రోజు యోగాభ్యాసం చేస్తే మన ప్రాణం ఎప్పుడు కావాలంటే అప్పుడే పోతుంది. అందుకే పూర్వకాలంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ప్రాణము కింద నుంచి పైదాకా లాక్కొచ్చే ఈ సహస్రార కమలాన్ని భేదించుకుని ప్రాణం విడిచిపెట్టేవారు. ఇప్పుడు భేదించుకోవడంలా పిల్లలు వేధిస్తూ ఉంటే వేధింపులు తట్టుకోలేక చూస్తున్నారు, అవునా? అందుకని ఆ రోజుల్లో ఈ మహారాజు గారు భీముడు ఉత్తముడు గనక కుమారుడు రుక్మాంగుదుడికి పట్టాభిషేకం చేసి తన భార్యతో పాటు సన్యాసం పుచ్చుకుని ఇద్దరు జాయి చక్రాంతక్ కనుక్కున్నారు. ఇద్దరూ కలిసి కాషాయం కట్టుకున్నారు, అరణ్యానికి పోయారు. ఇద్దరు కాషాయం కట్టుకున్నాక అరణ్యంలో మళ్ళీ వేరువేరు ఆశ్రమంలో ఉండాలట. కాషాయం కట్టుకుని ఇద్దరు ఒకే ఆశ్రమంలో ఉండకూడదు, ఉంటే మళ్ళీ భార్యాభర్తలు అనే బంధం ఉంటుంది ఎంతో కొంత. అందుకని ఏమే కష్టిస్తావా అంటారు. అందుకనే అవన్నీ పోవాలంటే ఎవరి ఆశ్రమంలో వాళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు కూడా ఇళ్లల్లో ఉండండి, పూర్వంలాగా అరణ్యానికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఇప్పుడు అడవులు లేవు, అడవులు కడితే ప్రమాదం. ఇప్పుడు ఇక్కడే ఇల్లు కట్టుకుని సారథి గారు, పార్థసారథి గారు, మా విశాలక్షి గారు ఉంటారు, వాళ్ళిద్దరు ఎంత హాయిగా ఉంటున్నారండి, ప్రశాంతంగా. నన్ను అడిగితే అదృష్టవంతులు అంటే వాళ్ళే. దిష్టి కొట్టకండి మళ్ళీ, ఎందుకంటే పిల్లలు రండి బతిమాలుతారు, కూతుళ్ళు రమ్మంటున్నారు, కొడుకు రమ్మంటున్నాడు, మనవాళ్ళు రమ్మంటారు, నాకేం వద్దనుకుని అంటే ఈ సగం ఈవిడదే పుణ్యం అంటాను. ఆవిడని అనుసరించడం ఆయన అదృష్టం. గురువుగారు ఆశ్రమం ఈ రెండూ తప్ప మాకేం వద్దు. ఏమండి అవునా కదా, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. గురువుగారు అసత్యం చెప్పరు. అందుకని ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండి హాయిగా అవడానికి 4 గదులు ఉన్నా ఎవరి గదులు వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఒకే గదిలో ఉండకుండా సన్యాస జీవితమే గడుపుతున్నారు హాయిగా. అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా హాయిగా జపం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే నేను చెబుతున్నది అతిశయోక్తిగా చెప్పవలసిన అవసరం లేదు. హాయిగా ఇవాళ పొద్దున్న నేను అలా వెళ్ళా, వెళ్ళేసరికి పెద్ద కంఠంతో ఏదో వినపడుతుంది. ఈ సుందరకాండం ఏదో పారాయణ చేసుకుంటున్నారేమో అనుకుంటే సారథి గారు చక్కగా భాగవతం పారాయణ చేసుకుంటున్నారు. ఏదో సప్తాహములప్పుడే భాగవత పారాయణ కాకుండా రోజూ భాగవత పారాయణ చేసుకోవాలని ఒక కోరిక కలిగింది. ఎంత అదృష్టం, ఎంత సుకృతం. ఆయన పారాయణ చేస్తుంటే ఈవిడ పట్టుకొచ్చి ఆయనకి అరగంటకు ఒకసారి కాఫీ టీ ఇవన్నీ ఇచ్చి ఆవిడ జీవిత చరిత్రార్థం చేసుకుంటున్నారు. పారాయణ చేసే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడమే అదృష్టం కదా. అటువంటి వాళ్ళకి కాఫీయో హార్లిక్సో తడవ తడవకి ఇస్తూ ఉంటే ఏ బడవ ఇంట్లో లేకుండా గొడవ చేయకుండా ఉంటే ఇంక ఇటువంటి వాళ్ళకి మళ్ళీ భూమి మీద జన్మ ఎందుకు వస్తుంది? అది జీవితం అంటే, ఇది మునివృత్తి అంటే. దానివల్ల యోగాభ్యాసం కలిగి సుఖంగా జీవిస్తాం, సుఖంగా మరణిస్తాం, భగవంతుడు పట్టుకుపోతాడు, మనం హాయిగా ఆయన సన్నిధానానికి వెళ్ళగలుగుతాం. ఒకేసారి మోక్షం వస్తుందని నేను చెప్పలేను కానీ ఉత్తమ జన్మైనా వస్తుంది. ఇది జీవితం కనుక భీముడు అలా వెళ్ళిపోయాట. సుస్పష్టంగా చెప్పేశారు, తన సమస్త ధనం కుమారుడికి ఇచ్చి అందులో సగం మాత్రం దానం చేసేట. మళ్ళీ తన దాన ధర్మాలు తను చేసుకోవాలి కనుక అన్నీ చేసుకుని తాను బతికొండగా చేసుకుని భార్యతో పాటు అరణ్యానికి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకుంటూ ఒక శుభముహూర్తంలో విఘ్నేశ్వరుడి లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన జీవితం ఆయన చాలించాడు భీముడు. ఆయన భార్య చారుహాసిని కూడా ఆయనతోటి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇద్దరు వెనక ముందు కాదు ఒకేసారి వెళ్ళిపోయారటండు అయ్యి, అదో అదృష్టం. ఇద్దరికి ఒకళ్ళకి B1 ఒకళ్ళకి B2 కూర్చు వస్తే ఇబ్బంది. ఇద్దరికి లోయర్ బెర్త్లు ఎదురెదురు కూడా వచ్చినట్టుగా అక్కడికి స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే విఘ్నేశ్వర లోకానికి వెళుతుంటే ఇద్దరికి విమానంలో ఒకే చోట సీట్లు వచ్చేయటం శుభ్రంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ కథ చదివినప్పుడల్లా ఎంత ఆనందం కలుగుతుందో, ఆహా జీవితం అంటే వాళ్ళది కదా. ఇక్కడ భూలోకంలో సర్వసుఖాలు అనుభవించారు, ఏ లోటు లేదు, మహాసామ్రాజ్యాన్ని అనుభవించారు, శరీరం విడిచాక పరమేశ్వర లోకానికి వెళ్ళగలిగారు. అది యోగం అంటే. ఇహం పరం రెండూ వారికి కలిగాయి. ఇప్పుడు కొడుకు రాజయ్యాడు. రుక్మాంగదుడు రాజయ్యాక కుర్రగాడు గనక రోజూ కాసేపు విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపారాధన చేసుకున్న తర్వాత యథాశక్తిగా విఘ్నేశ్వర మంత్రం అనుష్ఠానం చేసిన తర్వాత అప్పుడు బయలుదేరి అప్పుడప్పుడు అడవికి వేటకు వెళ్ళేవాడు. ఈ వేట అనేది సప్తవ్యసనాలలో ఒకటి. వెల్లది జోదంబు పానంబు వేట మాట ప్రల్లదనము అర్ధదూషణంబు దండపారుష్యంబు 7 వ్యసనములు చెప్పారు. వీటి జోలికి వెళ్ళకూడదట, సప్తవ్యసనములు అంటారు వాటిని. అందులో మొదటిది వేశ్య. డబ్బంతా సర్వనాశనం చేసి వీడు కొంప ఉంచేస్తుంది కాబట్టి వేశ్యాలోలత్వం అంత ప్రమాదం లేదు. శ్రీహరి లాంటి వాళ్ళు ఉంటారు కనుక చింతామణి జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అలాగే దేవ అని ఒక ఆవిడ ఉండేది, పరమ సౌందర్యవతి. ఆవిడకి వాళ్ళ అమ్మ ఉండేదిట, విప్రనారాయణుడిని పాడి చేసి పారేసింది. ఆవిడకి దేవస అని, దేవస అని రకరకాల నామాలు ఉన్నాయన్నమాట. ఇలా ఎంతోమంది ఆ రోజుల్లో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. వీడెవడు, వాడి పేరు నిగమశర్మ, అలాగే తగులెట్టాడు. కాబట్టి జీవితం పాడు చేసే వ్యసనాల్లో మొదటిది వేలాది వేశ్యాలోలత్వం. ఇప్పుడు ఇక సినిమాలు చూస్తే వేరే వేశ్యలు ఎందుకులేండి. రెండోది జోదంబు. జోదం అంత ప్రమాదకరం లేదు. ఇప్పుడు జోదమే కాదు, అవేవో సెన్సెక్స్ అని అందులో పెడుతూ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి. షేర్ మార్కెట్, అమ్మ ఆ పేరు కూడా గుర్తుకొచ్చింది నాకు. షేర్లో పెట్టాడా, ముందు షేరు ఆ తర్వాత బేర్ బేరే. లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పొద్దున్న వరకు కోటీశ్వరులు డామన్నారు. తిరుపతిలో ఒక ఆయన, వాళ్ళ ఆవిడ అలా పోగొట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇంటికి వెళ్ళాక ఓదార్చలేక తల పురాణం తొక్కొచ్చేదిట. మా పురాణాలు చెప్పించి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడ క్షణాల్లో 1,00,000 రూపాయలు పోగొట్టిందిట ఒక క్షణంలో. షేర్లు ఎలా పెట్టేస్తారో తెలియదు. అదొక ఏంటి, వచ్చేస్తాయి అనుకుంటారండి ఒకేసారి. ఎక్కడి నుంచి వచ్చి పెడితే ఒకేసారి, ఒకేసారి వచ్చిందంటే అది ఎప్పుడూ కొంప ముంచుతుంది, పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి జోదం ఎప్పుడూ ప్రమాదమే. మూడవది పానంబు తాగుడు. ఏ పొద్దున లేదు, రాత్రి లేదు, బుడ్డి బుడ్డి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పక్కన పగ్గాలు లేకుండా చేస్తారు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు చూసినా సరే జగమే మాయ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ పానం మరింత ప్రమాదకరమైంది. ఆ తర్వాత నాలుగవది వేట. అడవికి వెళ్ళి జంతువుల్ని హింసించడం అంత ప్రమాదం లేదు. వేట అంటే కేవలం అడవికి వెళ్ళి జంతువుల్ని హింసించడం కాదండి బాబు, జంతు హింస ఏదైనా వేటే. ఆదివారం వచ్చిందంటే మా ఉప్పల్ ఇంటికి వెళ్ళే చోట ఉంటుంది హైదరాబాద్లో, ఓరి దేవుడు ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని చేపలు పటక 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 అని కొట్టిపారేస్తూనే ఉంటారనమాట. మనం గట్టిగా తోటకూర కొయ్యాలంటే అడిగిపోతాం. నాకు ఆ తోటకూర బర్బరకు వస్తూ ఉంటే కూడా చేపలే గుర్తుకొస్తాయన్నమాట. బర్ర 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 అని కోసేసి ముక్కల కింద కొట్టేసి మేకలు కొట్టే కొమ్ములు పక్కన మళ్ళీ తలకై తోక వెళ్ళాడు కడతాడు వీడి దుంపదగా. ఇది మేకని తెలియడానికి ఆ లోపల కుక్క మోసం పెట్టినా పైకి మాత్రం తోకొట్టి పెడతాడు. ఈ విధంగా అవన్నీ ఎంత హింస, ఇదంతా వేటే. ఈ హింస కూడా అత్యంత భయంకరమైనది. ఏదో కాస్తో కోస్తో ఎప్పుడైనా తినడానికి తప్పనిసరి అయితే తప్ప 24 గంటలు హింసతో బతుకుతారే వాళ్ళు కూడా మహాపాపాత్మలే. ఆ తర్వాత మాట ప్రల్లదనము. ఈ నోటికి వచ్చినట్టు ఇతరులు తిట్టడం తప్ప మరొకటి లేకుండా ఉంటారు కొంతమంది అనమాట. ఏం చేసినా తిడుతూనే ఉంటారండి. నువ్వు అన్నం తిన్నా తిడతారు, అన్నం తినవా దిక్కుమాలాడని నేను లేకుండా అంటారు. తినలేదనుకోండి, దిక్కుమాలాడు ఎందుకు తినలేదని అంటారు. మంచినీళ్ళు తాగితే ఎందుకు తాగేవారు అంటారు, తాగకపోతే ఎందుకు తాగలేవారు అంటారు. ఇళ్లలో చూడలేదు మా ఆయనండి, నేను లేకుండా నీళ్లు తాగాడండి. పోనీ తాగకపోతే దిక్కుమాలాడు, నేను లేకపోతే నీళ్లు తాగాడండి. కాఫీ తాగాడండి, తాగలేదండి. రోజు చిన్న చిన్న విషయాలు కొట్టుకు తెచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ పలుకు ప్రల్లదనం కూడా చాలా ప్రమాదకరమైనది. అత్యంత కఠినముగా తిట్టిన వాడిని తిట్టినట్టుగా తిడుతూనే ఉంటారన్నమాట. ఇంట్లో అలా కొట్టుకు తెచ్చిపోయి తద్వారా జీవితం పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల అది ప్రమాదమే. వాక్పారుష్యం అంటారు దాన్ని. తర్వాత దాంతోపాటు ప్రల్లదనం అంటే అసత్యాలు కూడా. అన్ని అబద్ధాలు ఆడేస్తారు కొంతమంది. జేబులో 100 ఉందా, ఎక్కడుంది నా బొంద, లేదు ఇందా అంటారు. లోపల 100 బోల్డ్ ఉంటాయి. కాఫీ తాగావా, లేదు తాగలేదండి. అప్పటికి 3 సార్లు తాగుంటారు. అయినా సరే మళ్ళీ కాఫీ తాగలేదండి అని రెడీ అనమాట కాఫీకి. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నానని చెప్పి ఒక ఆవిడ అరడదండి రొట్లు వేసుకుంది, దెబ్బ రొట్లు. ఏమంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నారు, పొద్దునొచ్చి ఏమీ తినలేదంటే, ఏమీ తినలేదండి అంటే పక్కన నుంచి వాళ్ళు ఆయన వచ్చి ఉట్టి అబద్ధం, ఎందుకంటే మావిడ ఇలాగే ఉంటుంది, 6 దెబ్బ రొట్లు తిందండి అన్నాడు ఆయన. ఆయన పరుగు తీసాడు వీడిది. ఇదొక గొడవ. ఏమిటో చీటికి బట్టి అసత్యాలే కొంతమంది అనమాట. ఇవన్నీ కూడా పలుకు ప్రలదనంలోకి వస్తాయి. ఇక తరువాతది దండపారుష్యం. ఒక మనిషి చేసిన తప్పు కంటే ఎక్కువ శిక్ష వేసినా అసలు శిక్షకు ఇవ్వకపోయినా అది ప్రమాదమట. ఒకడు పరమ క్రూరుడు, ఎంతో పాపం చేసి ఎంతోమందిని చంపాడు, వెంటనే వాడి గురి శిక్ష వేసేయాలి. కోట్లు కోట్లు కొట్టేసిన దుర్మార్గుడు ఉన్నాడు, వాడికి బెయిల్ ఇవ్వకూడదు, జైల్లో బారేయాలి. అటువంటి వాళ్ళకు కూడా బెయిల్ ఇస్తున్నారు, అంటే వాడికి శిక్ష వేయడం లేదు. అలాగే కొంతమంది అసలు ఏ శిక్ష, ఏ తప్పు చేయరండి పాపం, వాడి కర్మ గాలి. ఆ బైక్ రాంగ్ చోట ఎక్కడో పార్క్ చేశాట, నో పార్కింగ్ దగ్గర, వాడికి మాత్రం 10,000 వేసేశారు. మన వాడెవడో విసిగెత్తిపోయి ఆ బండి తగలెట్టాట. మన పోలీసులు కూడా అంతే కొంతమంది. ఈ పిచ్చాడికేమో ఏదో ముక్కుగొడ్డలేదని రైల్వే స్టేషన్లో ఉన్నందుకు అమాయకురాలకేమో 1,000 రూపాయలు ఫైన్ వేశారు. అదే మిగతా రాజకీయ నాయకులు ఏమన్నట్టు చూద్దాం. మళ్ళీ తెల్లారితే వాళ్ళకి ఉద్యోగం ఉండదు. రైల్వే స్టేషన్లో జరిగింది, ఓ పిచ్చావిడ పల్లెటూరు నుంచి వచ్చింది. ఈ ముసుగు గురించి తెలియదు ఆవిడకి, మాస్క్ గురించి. మాస్కు రిస్కు గురించి తెలియక ఏదో రస్కు తిందామని ఆ మాస్కు తీసుకుని తింటూ ఉంటే మూసుకోకుండా ఒక ఆవిడ వచ్చి మా కళ్ళ ముందు ఏకంగా 1000 రూపాయలు వేసింది. గొడవ కూడా చేసింది. నేను వీడు వాళ్ళంతా రైల్వే స్టేషన్లో ఉండగా ఆవిడ దెందులూరు నుంచి అక్కడి నుంచి వచ్చిన ఒక పల్లెటూరు ఆవిడ పాపం, ఆవిడకి 1000 రూపాయలు వేశారు. ఆవిడ ఎక్కడి నుంచి తీసుకుని చెప్పండి, నేను ఇవ్వలేము అంది. నీ ఇంటికి వస్తా ఉన్నారు, ఇంటికి వచ్చినా పెట్టుకుని నా ఇల్లు పెట్టుకుని చూద్దాం అంది. చివరికి ఏదో మొత్తం ఏదో 100 రూపాయలు లాగారు ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర పెట్టుకెడతారు, ఏముందని లాగుతారు 1000 రూపాయలు ఇస్తే పాపం. చూసారా, అంటే చిన్న తప్పుకేమో అమాయకులకి పెద్ద శిక్ష, తెలివి తక్కువ వాళ్ళకి శిక్ష. వాడికి శిక్ష వేయడం కూడా అనవసరం అండి. వాడి దగ్గర ఏముంది, గోచి పెట్టుకుని అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాస్క్ పెట్టుకోలేదని ఫైన్ వేస్తే వాడు అడుక్కునేవాడు, వాడి దగ్గర ఏముంది, అడుక్కునేవాడి దగ్గర అడుక్కునేవాడు నువ్వు అవుతావు. కానీ చెప్పడం తప్ప వాడిని ఏం చేయలేం పాపం. అలాగే పాపం ఓ బిచ్చగాడు ఎవడో రైలు ఎక్కాడు అనుకోండి, వాడిని కొట్టి తిట్టినా ఏం చేయలేడు, వాడికి ఏం తెలియదు, వాడు ఉట్టి మూర్ఖుడు. వాడిని అందులో తీసి పక్కన పెట్టడమే తప్ప వాడి మీద పడి దౌర్జన్యం చేస్తే ఉపయోగం ఉంది పాపం. అంటే అన్యాయంగా ఏమో శిక్ష వేస్తారు, వెయ్యవలసిన వాడికి వేయడం లేదు. పని నువ్వు నిజంగా అందరిది ఏడలా నీతి నిజాయితీ ఉంటూ ఉంటే వాళ్ళు ఇన్ని పిష్టి పనులు పాపిష్టి పనులు చేస్తున్న దుర్మార్గులకి శిక్ష వేయగలుగుతున్నావా? ఇన్ని రకాల మానభంగాలు చేసేవాళ్ళకి, హత్యలు చేసేవాళ్ళకి, క్రూరాతి క్రూరులకి, పాపిష్టాలకి ఏం చేయగలుగుతున్నావు? నువ్వేం చేయలేకపోతున్నావు. రోజు పాపిష్టి పనులు చేసి వారానికి ఒక జైలు, 3 రోజులకు బెయిలు పుచ్చుకునేటటువంటి వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏలూరులోనే. అటువంటి వాళ్ళకి నువ్వేం చేయగలుగుతున్నావు? వాడిని ఈ వారం జైలు ఉంటాడు, రేపొద్దున బెయిలును, వాడికి డబ్బులు కడతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, అన్ని దొంగ పనులే. కాబట్టి శిక్ష వెయ్యవలసిన వాడికి వెయ్యాలి, వెయ్యకూడని వాడికి వెయ్యకూడదు. అక్కడ జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రమాదం. తక్కువ తప్పుకి ఎక్కువ శిక్ష, ఎక్కువ తప్పుకి తక్కువ శిక్ష వేస్తే దాన్ని దండపారుష్యము అంటారు. ఇది 6వదనమాట. ఇక 7వది అర్ధదోషణం. అర్ధదోషణం అంటే డబ్బుని పిచ్చిగా ఖర్చు పెట్టడం, ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవటం. కోట్లుంటాయి, 1 రూపాయి తీసి దానం చేయకుండా యావత్ జీవితం దోచుకునే దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారు. పురాణం చెప్పాక గండపిండేరం వేస్తానంటాడు వేడు దొంగపీనుగా. వాడు తాగుడికి, తందనాలాడికి, వీటి మిగతా వాటన్నిటికీ ఏమో ఖర్చు పెడతాడు, ఎన్నిటికైనా ఖర్చు పెడతాడు. సినిమా వాళ్ళకి, షికార్లకి తందనాలు అడ్డానికి ఖర్చు పెడతారు. గురువుగారు 18 పురాణాలు చెప్పాక గండపిండేరం వేస్తానంటారు. పిండేరం ఉండదు గండం తప్ప. అది అర్ధదోషణం అంటే. అలా కొంతమంది ఉంటారు, వాడికి వచ్చే జీతం 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 రూపాయలు రోజుకు 100 రూపాయలు ఖర్చు పెడితే ఎలా బతుకుతాడు అసలు చెప్పండి వాడు. మరి కొంతమంది ఉంటారు ఉట్టిన పిచ్చి బొమ్మలు, వేలకు వేల బొమ్మలకు తగిలేస్తారు కొంతమంది. మరి కొంతమంది ఏమో అనవసరంగా బయట ఫుడ్కి తగిలేస్తారు. అనవసరమైన వాటి ఖర్చు పెట్టకూడదు, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి రెడీ చేస్తే ఆరోగ్యం, అక్కడికి కూడా శంకర్ ఆటోలో ఎక్కుతానంటే అది అర్ధదోషణం. అదే రైల్వే స్టేషన్కి పరుగు పరుగుని వెళ్ళాలి, అప్పుడు నేను నడిచెడతానంటే టైం లేనప్పుడు ఆ ఖర్చు పెట్టకపోవడం అది అర్ధదోషణం. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టాలి. అనవసరమైన చోట తగలేయకూడదు, ఖర్చు పెట్టే చోట పెట్టాలి. ఇది తెలుసుకుని ఆర్థికమైన జీవితం జాగ్రత్తగా గడపాలి. లేకపోతే దాని ఏమంటారు, డబ్బు తగలగీయడం అనే ఒక వ్యసనం అన్నారు. అక్కడికి వేశ్య, జూదం, త్రాగుడు, వేట, పలుకు ప్రల్లదనం, దండ పారుష్యం, ఆఖరిది అర్ధదోషణం. ఈ 7ని సప్తవ్యసనములు అంటారు. ఈ సప్తవ్యసనములు ఎంత గొప్పవాడినైనా పాడు చేసాయి. అందున ఈ హింస ఉందే, హింస ఎప్పుడు ప్రమాదమే. వేటంటేనే హింస. పాండురాజు అలాగే పాడైపోయాడు. దశరథుడు కేవలం వేట వల్లే సర్వనాశనం అయిపోయాడు, లేకపోతే ఆయనకి చావు రాదు. శ్రవణ కుమారుని కొట్టి దెబ్బతిన్నాడు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ వ్యసనం కర్మగాలి రుక్మాంగదునికి వచ్చింది. ఒకనాడు ఆయన వేటకు వెళ్ళాడు, సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. పరమ పవిత్రమైన సరస్వతి ఆ యుగంలో ప్రవహించేది, ఇప్పుడు అంతర్వాహిని అయిపోయింది. కానీ ఆ సరస్వతిలో హాయిగా స్నానం చేసి అక్కడి నుంచి జంతువులు వేటాడడానికి వెళ్ళాడు. 2-3 జింకలు దొరికాయి, వాటిని కొట్టాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలో వాచక్నవి అని ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పేరు వాచక్నవి అని ఋషి పేరు. అనగా ఆయన మాట్లాడితే అందులో ఏమాత్రం దోషం ఉండదు అటువంటి ఋషి. ఆయన భార్య పేరు ముకుంద, పరమసుందరి. తీరా వేటాడుతూ సరస్వతీ నది దగ్గర స్నానం చేసి నీళ్లు తాగిన వాడు ఎంత దూరం వెళ్ళిపోయాడో తెలియదు, కానీ చివరికి నీళ్లు దొరకని స్థానానికి వెళ్ళాడు. అక్కడుంది ఈ ఆశ్రమం, వాచక్నవి మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమం దగ్గర ముకుంద అని పేరు కలిగిన ఆయన భార్య కూర్చుని జపం చేసుకుంటోంది. ఈయనకి భయంకరమైన దాహం వేసింది, తట్టుకోలేనంత దాహం వేసింది. మంచినీళ్లు తాగాలనే కోరిక ఎక్కువైపోయినప్పుడు తట్టుకోలేడు మానవుడు. వేసవకాలంలో ఎండలో తిరిగినప్పుడు బాగా దప్పిక వస్తే అప్పుడు మంచినీళ్ళు పడకపోతే ప్రాణం కూడా పోతుంది. అంత ప్రాణము పోయేంత డప్పి ఆయనకి పుట్టింది. వెంటనే ఆయన ఎవరన్నా ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాడు దొరుకుతారని చూస్తే ఎదురుగుండా ముకుంద అని పేరు కలిగిన ఈ తపస్సిని వాచక్రవి మహర్షి యొక్క భార్య కనపడింది. ఆవిడ వయస్సు 25 ఉంటాయి, పరమసుందరి. అక్కడికి వెళ్ళి మాతర్ ముకుందే ఏ దేహి శీతలం జలముత్తమం వినాజలం మమ ప్రాణాహ గమిష్యంతి యమక్షయం. తల్లి ముకుంద మాతహ అన్నాడండో, అమ్మా ముకుంద కాస్త మంచినీళ్ళు చల్లని నీళ్లు తెచ్చిపెట్టి నా ప్రాణం నిలబెట్టు. ఇప్పుడు ఒక డొక్కుడు మంచినీళ్ళు తాగకపోతే డొక్కలో ప్రాణాలు నిలబడేటట్లేవు, దిక్కుమాల ప్రాణాలు టక్కున యమలోకానికి పోయేటట్టున్నాయి, మంచినీళ్ళు తల్లు అన్నాడు. ఆవిడ కళ్ళు విప్పింది. లోపల నుంచి కుండలో ఉన్న మంచినీళ్ళు ఓ మట్టి మూకుడులో తెచ్చింది. పూర్వం అన్నీ మట్టి పాత్రలే వాడేవారు, అందుకే గట్టిగా ఉండేవారు. ఇప్పుడు సిల్వరు, విడిమోహం, స్టీలు వాడాక ఎముకలు పెళుసైపోతున్నాయి. అలాగే ఈ వాటర్ కూడానండి, దాని అంటే మినరల్ వాటర్ అంతా అవుతున్నామే, దానివల్లే కాళ్ళు చేతులు నొప్పులు పెళుసైపోతాయట. నీళ్లు కాచుకుని తాగాలి, వడగట్టుకు తాగితే అప్పుడు ఆరోగ్యంగా ఉండేది. పూర్వకాలంలో కాలువ నీళ్లు తాగినంతకాలం మన వాళ్ళన్నా అనారోగ్యం పాలయ్యామా? లేవు. ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి నీళ్ళు వచ్చేసాయి. ఈ నీళ్ళని చాలా డేంజర్, రకరకాలు కలుపుతున్నారు. మళ్ళీ ఇంట్లో కొంత నయ్యం ఏది దాని ఏదో అంటారే, కెంటో పెంటో ఏదో అది కొంత నయ్యం, కానీ అసలు సహజ సిద్ధమైన నీళ్లు తాగాలి. పూర్వం నదులకు వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకునేవారు, కాచుకునేవారు, తాగేవారు, వడగట్టుకు తాగేవారు. ఇప్పుడు అన్నీ పిచ్చి పిచ్చి నీళ్ళు అన్నమాట. మంచి ప్లాంట్ కాకపోతే అందులో ఏం కలుపుతున్నారో తెలియదు కదా, కెమికల్స్ కలుపుతారు కదా. అన్ని చోట్ల ఈ శుద్ధి చేసే నీళ్ళు మంచివి అనుకోకండి. అందులో ఈ మధ్యన చాలా చోట్ల రసాయనాలు కలుపుతున్నారు క్రిములు చావడం కోసం. ఈ రసాయన పదార్థాలు మోకాళ్ళని, మోచేతుల్ని నొప్పులు తెచ్చిపెట్టి పీకేస్తాయి. మనం బరువులు మొయ్యలేం, ఎముకలు పెళుసైపోయి విరిగిపోతూ ఉంటాయి. ఈ మధ్యన అందరికీ ఫ్రాక్చర్స్ అందుకే అయిపోతున్నాయి. వాళ్ళ కోసం ఇక్కడ మంచి వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం మనం. మన అదృష్టం బాగుంటే ఈ పేటంతా బాగుపడుతుంది, సరైన నీరు అందిద్దామని. శుద్ధి జలం మా ఇంజనీర్ గారు ఇంతవరకు పని చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆ కింద స్లాబ్ ఎప్పుడూ అయిపోయింటి వాటికి అయిపోయేది. నా ప్రాణానికి ఆయనేమో తాబేలు కుందేలు కథలో ఉంది. ఒక్కోసారి కుందేలులో నిద్రపోతాడు, ఒక్కోసారి తాబేలులో పరిగెడతాడు, ఎప్పటికీ అవ్వటం లేదు. ఆయన కాళ్ళు పట్టుకుని రోజు అడగండి, తొందరగా చేయించారా నాయన, నీకు పుణ్యం ఉంటుంది బాబు, సత్యనారాయణ గారు మీకు పుణ్యం ఉంటుందని అడిగితే ఆయన ఏమైనా సాయం చేస్తాడేమని. అది అయిపోతే మాత్రం వాటర్ ప్లాంట్ పెడితే మీ అందరికీ తాగునీరు, అద్భుతమైన నీరు వస్తుంది. ఎవ్వళ్ళ మీద ఆధారపడక్కర్లేకుండా కింద ఇప్పుడు చూశారుగా, రెండు షాపింగ్ పెట్టాము, రెండు కాంప్లెక్స్లో, ఒక దాంట్లో వాటర్ ప్లాంట్ కోసమే పెట్టాం. ఒకటి పక్కన మన శిష్యుడు పెరుగుగూడెం నుంచి వచ్చి ఆయన మంచి షాప్ పెట్టుకుంటాడు. అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఈ పీఠంలోనే సమస్తం దొరికేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. పీఠంలో ఒకసారి అడుగు పెట్టినవాడు కొబ్బరికాయకి, రబ్బరికాయకి, దెబ్బకాయకి, దెబ్బకాయకి బయటకు వెళ్ళక్కర్లేకుండా, మంచిరెళ్ళకి బయటకు వెళ్ళక్కర్లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తే హాయిగా ఎక్కడే కూర్చుని ఇంటికంటి గుడి పదిలో అన్నట్టుగా సుఖంగా జపదపాలు చేసుకుంటూ బతికేయచ్చు, దపదపాలుగా ఉద్యోగం చేసుకుంటూ బతికేయచ్చు. అలాంటి ఏర్పాట్లు మనకి ఈశ్వరానుగ్రహంతో రావాలని కోరుకుందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్యకి. అందువల్ల మట్టి పాత్రతో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది ముకుంద. ఆ నీళ్లు గడగడ తాగేశాడు. అది తాగుతుంటేనే ఈవిడ చెయ్యి ఆయన చేతికి తగిలింది. ఆయన మంచినీళ్ళ పాత్ర తిరిగిస్తూ ఉంటే ఆవిడ టక్కును చెయ్యి గట్టిగా పట్టుకుంది. భూమండలంలో ఇంతవరకు నీ వంటి సుందరుణ్ణి చూడలేదు నేను, దేవతామూర్తివా, గంధర్వుడివా, స్వరసిద్ధ సాధ్య నర కిన్నర పండగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరో ఒక మహానుభావుడివి తప్ప నువ్వు సామాన్యుడివి కాదు. నీ వేషం చూస్తూ ఉంటే రాజవేషంలా అనిపిస్తున్నది. రాజకుమార, ఆహా, నీ శరీరంతో పొందు కావాలని కోరుతున్నాను నేను అన్నది ఆవిడ. ఈయనకి కంగారు పడ్డాడు. ఈ మహారాజు గారు చిన్నప్పటి నుంచి ధర్మాత్ముడు. వెంటనే వదిలించుకుని, తల్లి నీకు నమస్కారం, నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని, పొరపాటు కూడా పరస్త్రీ జోలికి వెళ్ళను, అందున నువ్వు ఋషి స్త్రీవి, అందువల్ల నేను పొరపాటు నేను ముట్టుకోను. ఏదో మంచి నిలిచి ప్రాణం నిలబెట్టావు, మాతృ సమానురాలివి అన్నాడు. అప్పుడు ఆవిడేమంది, నీకు చదువు రాదేమో సరిగ్గా, 64 విద్యలు నేర్చుకున్నానంటున్నావు కానీ నీ దగ్గర 64 విద్యలు నేర్చుకున్నట్టుగా అనిపించట్లేదు. బలాత్కారేణ యోస్యస్య బలాత్కారేణ యహ అన్యస్య సీయం దర్శితుమిచ్చతి స్త్రియం దర్శితుమిచ్చతి సయేవ నరకం యాతి న స్వయం యాతి తామపి. ఎవడైనా పరస్త్రీని బలాత్కారంగా ఎత్తుకుపోయిన వాడే నరకానికి వెడతాడు అని ధర్మశాస్త్రంలో బృహస్పతి చెప్పాడు. అందువల్ల ఎవరిని బలాత్కారంగా ఎత్తుకుపోకూడదు. స్త్రీ తనంత తాను వలచి వచ్చినప్పుడు కాదన్నవాడు కూడా నరకానికి పోతాడు. కృతే త్రేతాయుగే బ్రహ్మ స్త్రీణాం స్వాతంత్ర్యమభ్యదాత్. కృతయుగంలో బ్రహ్మదేవుడు స్త్రీలను సృష్టించి వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. స్వాతంత్ర్యం ఇచ్చి స్త్రీ ఎవరిని వరిస్తే వాడే భర్త. ఆ స్త్రీ ఒకసారి కోరుకుంటే కాదు అన్నవాడు నరకానికి పోతాడని చెప్పాడు. నీకు తెలుసా శాస్త్రం, నా కరోషి యథా వాక్యం తదా భస్మ భవిష్యసి. బ్రహ్మ చెప్పిన మాట కాదంటే నువ్వు భస్మం అయిపోతావు. నువ్వు అనుకున్నట్టుగా నేను ఆ మహా ఋషికి భార్యని కాదు, కేవలం ఒక స్త్రీ పక్కనుండి సహచర్యంతో ఉండాలి కాబట్టి నేను ఆయనకి భార్య కింద నటిస్తున్నాను, తాళి కట్టిన భర్త కాదు. వాచక్నవి అనేటటువంటి ఋషికి నేను భార్యని కాను. నువ్వు వాచక్నవి యొక్క ఆశ్రమంలో ఉండబట్టి భార్య అనుకుంటున్నావేమో. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఎక్కువ కాలం సేవ చేస్తే ఆ స్త్రీని భార్యగా భ్రమిస్తారు కొంతమంది. నేను కూడా ఆ ఋషీశ్వరుడికి ఆశ్రమంలో రకరకాల సేవలు చేస్తూ ఉంటాను. కమండలం అందిస్తూ ఉంటాను, మంచినీళ్ళు ఇస్తూ ఉంటాను, జపమాలు అందిస్తూ ఉంటాను, అంతే. అంతకుమించి ఏ బంధం లేదు మా మధ్య. కాబట్టి నన్ను నువ్వు స్వీకరిస్తే దోషం ఉండదు అనగా ఏమో దోషం ఉందో లేదో బయట వాళ్ళు ఏమనుకుంటారు, వాచక్కనవి అనే మహర్షి ఆశ్రమంలో ఉన్న ముకుంద ఆయన భార్యయే, ఆవిడ్ని రుక్మాంగదుడనే రాజు అపహరించి తెచ్చాడు అని నా మీద అభాండం వేస్తారు. ఈ అభాండాలు నేను ఎందుకు పడాలి రాజుగారిని? నేను ఈ నవరంధ్రాలు టీవీ 24 గంటలు ఫలానా వాడి పనిచేశాడని స్క్రోలింగ్ చేస్తూ చూసి తట్టుకోలేను, నా కొద్ది బాబు నువ్వు అన్నట్ట. అదో భయం ఏంటంటే పూర్వకాలంలో అభాండానికి భయపడతారు. ఎక్కువ మందికి ఉన్న పెద్ద భయం ఏంటంటే వీడు తప్ప ఉప్ప అనేది పక్కనట్టండి, ఈ దిక్కుమాలవాడు ఎవడో ఏదో అంటాడుగా, ఇంక అక్కడి నుంచి ఇంకేముంది. పార్థసారథి గారు ఏదో 74 ఏళ్ళు 72 ఏళ్ళు వచ్చాయి అనుకున్నాం, చాలా ఉత్తముడని గురుగారు పొగిడారు, ఆయన బండి మీద ఎవరినో ఎక్కించుకెళ్ళాట అన్నారంటే ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది పాపం. ఆయన ఏదో స్టేషన్కి దేబెట్టారు, ఆ దేబెట్టింది కూడా ఇంకో 70 ఏళ్ళు ఆవిడ్ని. ఇప్పుడు అలాంటి వాడి మీద అభాండం వేస్తే పాపం, కానీ కొంతమంది అలా వేసేవాళ్ళు ఉండొచ్చు. ఆయన కర్మగారి ఎవరో ఇప్పుడు ఇలాంటి ఓ పిల్లని తీసుకెడితే వెనకాత లెక్కించుకుని ఇంకేముంది ఈయన ఏదో మహానుభావుడు అనుకున్నాను, ఏమో ఎందుకు తీసుకెళ్ళాడు అని అంటే అది కొంచెం అసభ్యంగా ఉంటుంది. అందువల్లే కొంతమంది ఏం చేస్తారంటే ఇతరుల యొక్క అభాండములకు జడిసి జాగ్రత్త వహిస్తారు. అందువల్ల పరనిందకి జడిసి అయినా సరే నేను నిన్ను పట్టుకోను అన్నాడు. ఆవిడ బతిమాలింది, ఈయన వినలేదు. మహాతపస్విని నేను, నా జీవితంలో ఎప్పుడూ ఎవరిని వరించలేదు. అటువంటి నేను ఇవాళ నీ చెయ్యి తాకాను, పరపురుషుడి చెయ్యి తాకాను కాబట్టి వాడే నా భర్త అనుకున్నాను అనుకుని నిన్ను వరిస్తే నన్ను విసిరిపారేస్తావా, తిరస్కరిస్తావా? వనితతనంతత వలచి వచ్చిన చులకన కాదే ఏరికిన్. స్త్రీ తనంత తాను వలచి వస్తే ఎవరికైనా చులకనే. ఓరి మూర్ఖుడా, నువ్వు చదువుకున్నవాడివి కానీ మూర్ఖుడివి, కాబట్టి ఇదే నీకు నా శాపం. నేను నిరంతరం కష్టపడి జపం చేసి తపస్సు చేసిన మహాశక్తి ఉపయోగించి నిన్ను శపిస్తున్నాను. కుష్ఠరోగయుతం కాంత్యా హేనంచ భృశ కుత్సితం. నీ శరీరం ఈరోజు నుంచి కుష్ఠరోగంతో పీడింపబడుగాక, కాంతి తొలగి కుత్సిత శరీరంతో, అసహ్యకరమైన శరీరంతో, బక శరీరవత్తు కొంగలా బతుకు, దుర్వాసన వస్తుంది నీ శరీరం, శరీరం చర్మం అంతా పాడైపోయి పుళ్ళు పడిపోతాయి, రసికారుతుంది, ఈగలు దోమలు ముదురుతూ జుంజురుమని శబ్దం చేస్తూ ఉంటే తోలుకుంటూ బతుకు పో అని చెప్పించింది. ఆ క్షణమే అతనికి కుష్ఠ మొదలయ్యింది. అంటే ఒకేసారి రాదుగా, క్రమక్రమంగా పెరుగుతుంది, ముందు కుష్ఠరోగం మొదలయ్యింది. అందుకే మహాత్ములను తిరస్కరించకూడదు. ఆవిడ నిజంగా తపశ్శక్తి ధారపోసేదే. ఇతడికి ఆ అడవుల్లో ఉండే స్త్రీ విడ యవత్తో వచ్చి నన్ను వరిస్తే వరించడం ఏమిటి, పైగా పలానా మహర్షికి భార్యను కొందనే అనుకుంటారు కదా అనుకున్నాడు తప్ప ఆవిడ తత్వం గ్రహించలేకపోయాడు. ఒక్కోసారి భగవంతుట మనకు ఒక అవకాశం ఇస్తాడట, ఒక ఉత్తమ స్త్రీని భార్యగా ఇచ్చే అవకాశం మనకి ఇస్తాడు. అప్పుడు తిరస్కరిస్తే జీవితంలో వాడు బతుకంతే. చాలామంది అంతే, మంచి యవ్వనంలో మంచి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోరు. అప్పుడే పెళ్ళి ఏమిటి, వీడికి ఇంకో పాతికేళ్ళ తర్వాత పెళ్ళి ఏమిటి అంటే, అసలు పాతికేళ్ళకి పెళ్ళి కాదు అప్పుడే పెళ్ళి ఏమిటి అనడం. లేకపోతే అప్పుడే నాకు ఇంకా కోరికలు ఉన్నాయి అవి ఉన్నాయి అనుకుంటారు. ఈలోపు ఏమవుతుందన్నమాట, ఇప్పుడు కలియుగంలో గట్టిగా 2 రోజులు తలకి నీళ్ళు వేసుకుంటే 3 రోజులు తలంతా చక్కగా అలాగా తాబేలులో అయిపోతుంది, తాబేలు వీపు చెప్పలాగా. ఇక ఆ తర్వాత సంబంధం నమ్మంటే రాదు. నిజంగానండి, మంచి టైంలో 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనేమో పెళ్ళిళ్ళకి ఒప్పుకోరు, ఆడ ఒప్పుకోవట్లేదు మగ ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత సంబంధాలు చూస్తే ఏజ్ దాటిపోతుంది. క్రమక్రమంగా 40 ఏళ్ళు వచ్చాక ఎవడు దొరికినా చాలు అనుకుంటే, గంతకు తగ్గ పొంత దొరికినా చాలు అనుకుంటే, కనీసం ముసలాడు కూడా దొరకట్లేదు. క్రమక్రమంగా ఎందుకు పరిగి రాకుండా ఇళ్ళలు కూర్చుంటారు. ఎక్కడ చూసినా వృద్ధ కన్యా వృద్ధ పురుష అన్నట్టుగా ఉంటున్నారు అన్నమాట. అందుకని సరి అయిన ఏ వయసుకు ఆ వయసుకు వచ్చాడు అన్నారు అంతే. ఏమంటారు అరుద్ర గారు, అంతేనా ఆ టైంలో అంటే నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఏ ఎక్కడి నుంచి వస్తే ఉద్యోగాలు అందరికీ, ఉద్యోగం లేదు కదా అని వయసు సాగుతుంది మన కోసం. ఈలోపు చూస్తే మనం ఏమైపోతున్నాం అన్నమాట, పద్మాకర్ గారికి తాతగారిలో ఉంటున్నాం. పద్మాకర్ గారిని చూస్తే పాతికాళ్ళ కుర్రాళ్ళ కనపడతారు. ఇప్పుడు ఎదురుకుండా మా ఆరుద్రని చూడండి, పాపం నా తాతయ్య అనుకుంటారు చాలామంది తెలియక. ఎందుకంటే నేను జయకుమార్ గారు ఇప్పుడు చూడాలి కనపడతాం. అసలు మా అందరికంటే మా భారత గారు ఇంకా పొడుచుగా కనపడతారు. ఆయన కనుక ఇప్పుడు టిప్ టాప్గా ప్యాంటు షర్టు ఇన్షర్ట్ వేసుకుని ఎత్తికి కాస్త రంగు ఇవ్వమనండి చూస్తాను, మళ్ళీ ఆవిడకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని విషయాలు ఇలా కఠినంగా చెప్పామని ఏమనుకోకండి, చెబితే కానీ అర్థం కాదు. సరి అయిన సమయంలో భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చినప్పుడు, ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనకూడదు, ఏవో వంకలు పెట్టకూడదు. అప్పటికి ఆవిడ చెప్పింది, నేను తపస్సు చేసుకున్న తపశ్శక్తి కలిగిందాన్ని, నేను ఇతరులకి భార్యను కాదు బాబోయింది అయినా అన్నాడు, శపించింది. ఏవో కర్మలు ఉంటాయండి ఇవన్నీ. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది, ఆవిడ దారిని ఆవిడ తపస్సుకి వెళ్ళిపోయింది. ఈయన దారిని ఈయన బయలుదేరి ఓ చెట్టు కింద కూర్చున్నట్టు, అడవిలో మర్రి చెట్టు కింద ఒళ్ళంతా పుళ్ళు పడిపోతున్నాయి, రసికారిపోతున్నది. ఎందుకు వచ్చాను ఈ వేటకి, వస్తే వచ్చాను మంచినీళ్ళ కోసం, ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళాను, వెళ్ళిన వాడిని తిన్నగా ఉండక ఆవిడ మూకుడు ఇస్తూ ఉంటే ఆవిడ చెయ్యింది ఎందుకు తాకాను, ఈ తాకబట్టి కదా నాకు ఈ రోగం పాకుడు వచ్చింది, ఒళ్ళంతా పాకుతోంది రోగం అనుకుని విచారంగా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళనా మాననా, నా భటులు నన్ను ఏమనుకుంటారో ఏమిటో అనుకుంటూ కూర్చున్నాడు. ఈలోపు అక్కడ ఏం జరిగింది, కాసేపటికి వాచక్కనవి మహర్షి వచ్చాడు. ఈ ముకుంద కూర్చుని కన్నీడు పెట్టుకుంటోంది. ఏం ముకుంద దుఃఖిస్తున్నావంటే, రుక్మాంగదుడనే ఒక సుందరుడు వచ్చాడండి, వాడిని పెళ్లి చేసుకుందామంటే తిరస్కరించాడండి, కానీ ఆ రుక్మాంగదుడు లేకపోతే నేను ఉండలేనండి, తొందరపడి శపించేశాను, కానీ ఇప్పుడు వాడు లేకపోతే ఉండలేని స్థితి వచ్చింది, నా కర్మగారి తపం పోయింది జపం పోయింది. పరమసుందరి తగిలితే మగవాళ్ళకి తపస్సు పోతుందంటారు, కానీ ఆ సుందరాకారుడు చూశాక నా తపమంతా భ్రష్టమైపోయింది, వాడు లేకపోతే బ్రతకలేను, దుఃఖంతో కుమిలిపోతున్నాను అనగా ఆయన అన్నాడు, నేను నీకు మంత్రం ఇస్తాను, ఈ మంత్ర ప్రభావంతో నువ్వు కోరుకున్నవాడి నీ దగ్గరికి వస్తాడు, భగవంతుడు ఆ కోరుకున్నవాడి రూపమైనా నీకు వచ్చేలా చేస్తాడు వాడు రాకపోయినా అని ఆవిడకు ఒక మంచి మంత్రాన్ని ఇచ్చాడు. ఆ దివ్య మంత్రమే ఓం గణానాంత్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేతసాదనం. ఈ మంత్రం అంత పూర్వం జగత్ప్రసిద్ధికి ఎక్కలేదు. ఈ మంత్రం ఆవిడకి ఇచ్చాడు, ఆయన స్త్రీకి ఇచ్చాడు. కాబట్టి స్త్రీలు కూడా మంత్రములు చేసుకున్నారు పూర్వకాలంలో, వేదములు చదువుకున్న వాళ్ళు పూర్వంలో ఉన్నారు. తర్వాత తర్వాత మనకి తెలివితేటలు ఎక్కువైపోయి అన్నిటినీ అందరికీ దూరం చేసాం, దాని ప్రభావం ఇవాడు ఇతర మతస్థులు మన నెత్తి మీద దాడి చేయడానికి మనమే మూల కారకులు అయ్యాయి. కొన్ని పిచ్చి చేతస్థాలు వదలకపోతే ఈ ఉన్న మతం కూడా నిలబడదు. అందుకే నేను ఈ బాణలింగం మా సత్యధర్మేశ్వరుణ్ణి అందరూ అభిషేకం చేసుకోవడం కోసం ప్రతిష్ఠ చేశాను. భగవంతుడి సేవకు అందరం అర్హులు అండి. భక్త కన్నప్ప ఆనాడు కాళహస్తీశ్వరలింగాన్ని పూజ చేసి తరించాడు. ఆయన బోయేవాడు, మాంసం పెట్టాడు, ఆయన అడవి పంది మాంసం పెట్టాడు. పైగా ఆయనకంటే గొప్పవాడు మనం, ఇలా ఎంతమంది లేరు అడవుల్లో. భద్రకాళికి పూజ చేసిన వాళ్ళు ఉన్నారు, శివుణ్ణి పూజించిన వాళ్ళు ఉన్నారు, విష్ణువుని పూజించిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి తోచిన భక్తితో వాళ్ళు పూజించారు. కుమ్మరివాడు భీముడి కథ చెప్పాను కదా మొన్నే మీకు, స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో. మట్టి పువ్వులతో పూజిస్తే విష్ణుమూర్తి ఆయన అనుగ్రహించాడు, బంగారు పువ్వులతో పూజ చేసినటువంటి తొండవాన్ చక్రవర్తిని కాదని. వైష్ణవఖండ విన్నారామన్నా స్కాంద పురాణంలో, అందులో తొండమాన్ చక్రవర్తి భీముడి కథ విన్నారు కదా, వాళ్ళు భక్తులంటే. కాబట్టి భగవంతుడికి దగ్గర అవ్వాలంటే కేవలం భక్తి తప్ప ఇంకేమక్కర్లా. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో కాననైతినే, వాదమేల పేద బాధ తీర్చరావయా, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ, నిన్ను నమ్మినానురావా నీలకంధరా. భగవంతుడికి ఇంక వేరే ఏమక్కర్లా, మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు. నేను రోజు బతిమాలు చెబుతున్నాను, నాయన పైన లింగం కిందో లింగం రెండు పెట్టాం, పద్మేశ్వరుడు ఉన్నాడు, పైన సత్యధర్మేశ్వరుడు ఉన్నాడు, తలో చెంబు నీళ్లు పోసి అభిషేకం చేసి తరించంటే కొందరు వింటున్నారు, కొందరు వినడం లేదు. తాళాలు తీసి పెట్టండి పగటిపూట, ఈ పనులు ఇంక అయిపోయాయి కనుక తీసి పెడితే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోస్తారు, తద్వారా వాళ్ళు తరిస్తారు. ఈశ్వరుడికి ఎంత జలాభిషేకం జరిగితే అంత శుభం జరుగుతుంది. ఈ గందరగోళాలు, ఈ పంచామృతాలు, పంచదార తేనె ఇవేం అక్కర్లేదు ఎక్కువ. అవి ఎప్పుడో శివరాత్రి లాంటి రోజుల్లో, ఉత్తర రోజుల్లో కేవలం జలంతో అభిషేకించమని మంత్రశాస్త్రం చెబుతున్నది. మంత్రశాస్త్రాలన్నీ జలధారాప్రియ శివ, శివుడు జలధారాప్రియుడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం విడిచిపెట్టకుండా నీరు అలా పోస్తూ ఉండండి, ఆ నీరు ఆయన సేకరిస్తాడు. ఆయనకు అభిషేకం చేయగా వచ్చిన నీళ్లు శిరస్సును చల్లుకోండి, మీరు తరిస్తారు. ఎంతో యోగం ఉంటే తప్ప జలాభిషేకం జరగదండి ఆయనకి. ఆయనకి అభిషేకం చేయాలంటే మీకు యోగం ఉండాలి. ఆయనకి యోగం కదా, ఆయన ఎలాగో మహాత్ముడు, ఆయన పరమేశ్వరుడు, ఆయనకి యోగం ఏమిటి, మనకి యోగం కావాలి. కాబట్టి రోజు ఒక చెంబుడు నీళ్లు పోయండి, ఓ డ్రమ్ము అక్కడ పెట్టుకోండి, ఒక దాని నిండా నీళ్లు పట్టి ఉంచండి, ఓ చెంబు కూడా పక్కన పెట్టండి, చెంబుతో స్వామిని కొట్టకండి. మళ్ళీ మీకు ఇదో సమస్య, నాకు డబాలను చెంబుతో కొట్టిందో ఆవిడ, ఏమన్నా అంటే చెంబు జారిపోయిందండి ఉంటుంది. మీ ఆయన ఎత్తుమీద పోయి చూద్దాం, అలా చెంబుతో కొట్టు నీకు ఓపిక ఉంటే, లేక నేను ఎత్తుమీద కొట్టుకో, కానీ శివుడి మీద కొట్టకూడదు. సున్నితముగా అభిషేకం చేయాలట. పసిపిల్లవాడికి జలకం చేయిస్తున్నప్పుడు, వాడికి స్నానం చేయిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తామో అంత జాగ్రత్తగా శివలింగానికి అభిషేకం చేయాలన్నారు. చంటి పిల్లవాడికి నీళ్లు పోస్తున్నప్పుడు తల మీద దబదబ కొట్టేస్తాం, కొట్టాం కదా. ముద్దుగా ఉన్న పిల్లవాడి శరీరం ఎక్కడ కందిపోతుందోనని, నా బాబే నా బాబే, నిన్నగాక మొన్న వచ్చాడు వాడు, వాడు ఎవడో ఏ లోకం నుంచి వచ్చాడు తెలియదు, నా తండ్రి నా బావే నా బుల్లివాడే అని వాడిని ముద్దు పెట్టుకుని కింద నుంచి పైదాకా వాడికి ఎంతో జాగ్రత్త చూపిస్తున్నావే, ఎంతో ముద్దు చేస్తున్నావే, సేవలు చేస్తున్నావే, నలుగు పెడుతున్నావు, నీళ్లు పోస్తున్నావు, బట్టలు వేస్తున్నావు, నానా చెత్త తిండి పెడుతున్నావు. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఈశ్వరుడి దగ్గరకు వచ్చేసరికి ఎందువల్ల నీకు అశ్రద్ధ వస్తున్నది అంటే, నీకు ఆయన మీద భక్తి లేదు, పిల్లల మీద ఉన్న ప్రేమ ఆయన మీద లేదు, ప్రీతి అలా ఉండాలట ఆయన మీద. మనకి మెల్లగా నీళ్లు పోయాలి, అలా అభిషేకం చేసి ఆ నీళ్లతో అలా అదిమి, ఆ తర్వాత వీలున్నప్పుడల్లా నువ్వుల నూనె కొంచెం అందులో పచ్చకర్పూరం వేసి దాన్ని స్వామికి అలా పులమాలట. అది కూడా మృదువుగా పులమాలట, మెత్తని గుడ్డతో చేయమన్నారు. ఆ మెత్తని గుడ్డ ఎలా ఉండాలో తెలుసా, మన శరీరానికి రాసుకుంటే ఆ గుడ్డ వల్ల మన శరీరానికి ఎలా ఆహ్లాదం కలుగుతుందో స్వామికి అలా ఆహ్లాదం కలగాలట. బండగుడ్డలేమో ఆయనకే, మెత్తని గుడ్డలు మనకిట, మనకేమో చక్కగా సఫారీ డ్రెస్, ఆయనకేమో అలుగుడ్డలును. అందుకే ఇవాళ చాలామంది అలుక్కోవడం మొదలెట్టారు. చివరికి నేను ఇలా అన్నానని ఏమనుకోద్దు, భగవంతుడి సేవ చేసేటప్పుడు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. పరమేశ్వరుడి లింగం మనం ముట్టుకుంటున్నాం, మన అదృష్టవశాత్తు ఆ పరమాత్ముడి యొక్క శరీరం మనకి దొరికిందనుకోండి, లాలించండి, పాలించండి, సేవించండి, ప్రీతితో చెయ్యండి. చేస్తే మీరు అనుకున్నది అయి తీరుతుంది. ఇవాళ ఆ భక్తితో మనం చేయాలి. ఏదో విగ్రహం అనుకోకండి, అది దీపం పట్టుకొచ్చి మీదకి పెట్టేస్తారు చాలామంది. విఘ్నేశ్వరుడికి ఆ అడ్డంగా ఏదో సజ్జ పెడితే ఆ సజ్జ లాగేసి, అదేదో గ్రిల్లు, ఆ గ్రిల్లు లాగి ఆయన కాళ్ళు అంటూ పోయేలా దీపారాధన చేయటం అనమాట. మీ పిల్లలకి అలా చేయండి చూద్దాం, మీకు మీరే అలా దీపం అంటించుకోండి, అబ్బాయి అలా చేయరు మళ్ళీ. అంటే భగవంతుడు అంటే ఎంతలోకి అయిపోయారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి రోజు అలాగే పరమాత్మను ముట్టుకోవాలి, పూజించాలి. స్త్రీ లేదు, పురుషుడు లేదు, నపుంసకుడు లేదు, ఎవరైనా పూజించాలి. స్త్రీ పుం నపుంసకం న జ్ఞేయం. శివపురాణంలో చెప్పాడు, కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. ద్విజాహ, ఓ బ్రాహ్మణులారా, ఇక్కడ ఎవరు పూజ చెయ్యొచ్చు అనే అనుమానం మీకు అక్కరలేదు. స్త్రీవాధ పురుష కశ్చిత్, స్త్రీ లేక పురుషుడు ఎవరైనా అభిషేకం చెయ్యొచ్చు. కిం బహూక్తేన అంటే ఎందుకు నీ మాటలు అన్నాడు. స్వయంగా నందీశ్వరుడు చెప్పిన మాట, ఎందుకు మునులారా ఇన్ని మాటలు. స్త్రీణామపి అంటే ఆడువారికి కూడా, తథా అన్యత ఇంకా ఇతరులకు కూడా, అధికారోస్తి సర్వేషాం. మళ్ళీ మనకి అనుమానం, ఆడవాళ్ళకి కూడా ఉందంటే కేవలం ఆడవాళ్లే చేయొచ్చు అనుకుంటారేమోనని ఆ అనుమానం లేకుండా ఉండడానికి, సర్వేషాం అందరకు అధికార అధికారము అస్తి ఉన్నది. అధికారోస్తి సర్వేషం అంటే అందరికీ అధికారం ఉంది. మళ్ళీ ఎందులో ఉంది అధికారం? శివలింగార్చనే, శివుడి యొక్క లింగాన్ని అర్చన చేయడానికి అందరికీ అధికారం ఉంది. అందరూ మీ ఇళ్లలో లింగాన్ని పెట్టుకుని భక్తితో పూజించండి, మీరు తరిస్తారు అని స్వయముగా శివపురాణంలో విజ్జేశ్వర సంహితలో 18వ అధ్యాయంలో చెప్పారు. అయినా మనం వినపతి ఎలాగా, శివలింగం ఉండొచ్చా అండి, ఇంట్లో ఉండొచ్చా అండి, ఇక్కడ శివుడి గుడి కడితే పక్కన మా కొంప ఉండొచ్చా అండి, మీ కొంప ఇక్కడ పోతే ఇంకెక్కడ తీసుకెడతావు, తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో పీక్కెళ్ళి పట్టుకెడతావా. శివుడు ఉన్న పక్కన ఉండకపోతే, శివుడి పక్కన ఉండకపోతే, శవం పక్కన ఉంటేంటండి మనం? శవం కాలుతూ ఉంటే ఆ ధూపం పీలుస్తున్నావా? శివుడి దగ్గర నుంచి ధూపం రాకూడదట. ఆహాహా, ఎంత మూఢుడు ఈ మానవుడు అనిపిస్తున్నాను వాటి. ఇంత మూర్ఖులేని ఈ మానవులు ఎవరైనా బాగు చేయగలరా? మానవుడికి ఉన్న మూర్ఖత్వం ఇంత అనిపిస్తున్నారు వాటి. ఏదో మీలాంటి జ్ఞానులు పక్కన పెడితే, దేవుడికి ఎదురుగుండా ఉండకూడదట, ఆలయానికి దగ్గరగా ఉండకూడదట, శవానికి పక్కనే ఉంటాడు, శ్మశానం పక్కనే ఉంటాడు, దిక్కుమాలన కబ్రస్థానాలు ఇంకో స్థానాలు, ఈ శవాల దెబ్బలు ఉన్న చోట అన్ని చోట్ల ఈ సమాధుల దగ్గర ఉంటారు. సమాధుల తోట, సమాధుల తోటట, తోట. ఆ తోటలో కడితే తోటకూరలో అయిపోతుంది ఈ బతుకి. అక్కడ కూడా ఇల్లు కట్టుకోగలుగుతారు. వైతరణి నది డ్రైనేజీ పక్కన ఉంటావు, పంది ముక్కలు కాళ్ళు చేతులు పారేసిన చోట మకాం పెడతాడు. రోడ్డు పక్కనే దబదబదబ చేపల పొలుసులు వేసేస్తారు, చికెన్ ముక్కలు పక్కన బారేస్తారు, తలకాయలు తీసి పక్కన బారేస్తారు, ఏకలు బారేస్తారు, అక్కడుంటాడు. శివుడి దగ్గర మాత్రం ఉండకూడదట. ఇప్పటికైనా నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా? తలకాయ ఊపుతున్నారా లేదా నిద్రపోతున్నారా? అంటే కోడేకల కంటే, కోడి పెంట కంటే, చేప పొలుసు కంటే, ఆ మేక యొక్క పెంటి కంటే, దాని తోక కంటే, దాని తల కంటే, ఈ ఎముకల కంటే, ఈ శవాల కంటే శివుడు తీసిపోయాడా? రామ రామ రామ. కాబట్టి శివుడి దగ్గర ఉండండి, వాటికి దూరంగా ఉండండి. అప్పుడు శివుడి దగ్గర ఉంటే ఆరోగ్యం, వాటికి దగ్గరగా ఉంటే పాపం ఉన్న మనకి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఎంత ఎదుగు చెప్పాను నేను. ఆ రోజుల్లో స్త్రీలు కూడా మంత్రానుష్ఠానం చేశారు. ఈ ముకుంద్ అలాగే గణపతి మంత్రం చేసింది. చేయగానే ఇంద్రుడికి ఆమె మీద జాలి కలిగింది. విఘ్నేశ్వర ఈవిడ రుక్మాంగదుడిని వరించింది, రుక్మాంగదుడు ఈవిడిని చేపట్టాడు. పట్టకపోతే చచ్చిపోతోంది, నిన్ను ప్రార్థిస్తోంది, ఈమెను నేను సంతోష పెట్టవచ్చా అన్నాడు. వెళ్ళిరా అన్నాడు గణపతి. వెంటనే రుక్మాంగదుడు వేషం వేసుకుని ఇంద్రుడు భూలోకానికి వచ్చేశాడు. అచ్చం రుక్మాంగదుడిలో మారిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడు తలుచుకుంటే ఏ రూపమైన వేసేస్తాడు. వేషాలు వేయటంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. రుక్మాంగదుడు వేషంలో వచ్చి, ఓహో సుందరిని వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా అన్నాడు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి, అమ్మాయ మా రుక్మాంగదుడికి రోగం కూడా పోయింది, బహుశా గణపతి అనుగ్రహంతో రోగం పోయి ఉంటుంది, ఎంత అందంగా ఉన్నాడో. ఇదివరకటి కంటే ఇప్పుడు ఇతని శరీరము మరింత వెలిగిపోతున్నది, సువర్ణవర్ణంతో ఉన్నాడు అనుకున్నది. అతన్ని చేపట్టింది. కొంతకాలం ఆమెతో కాపురం చేసి ఇంద్రుడు ఇకనే వెళ్ళొస్తానన్నాడు. ఇంద్రుడి వల్ల ఆవిడ గర్భం ధరించింది. గర్భం ధరించి ఒక కొడుకుని కన్నది. వాడికి గృత్సమధుడు అని పేరెట్టారు. గృత్సమధ, గృత్సమధుడు అన్నారు. చాలా గొప్పవాడు ఆయన. మనకి మీలో ఎవరన్నా అలసాని మనుచరిత్ర విన్నారా ఇదివరకు? అందులో వరూధిని ప్రవరుణ్ణి ప్రేమించింది, కానీ ప్రవరుడు ఆవిడ తిరస్కరించాడు. అప్పుడు ఒక గంధర్వుడు మాయాప్రవరుడి రూపంలో అచ్చం ప్రవరుడు వేషం వేసుకొచ్చాడు. అదిగో ఆ మాయాప్రవరుడు ప్రవరుడే అనుకుంది వరూధిని. వరూధునికి ఆ మాయాప్రవరుడికి సరోచి అనేవాడు పుట్టాడు. ఆ సరోచి కొడుకే సారోచిషుడు, మనకి మనువుల్లో రెండో మనువు అన్నమాట. అక్కడ అంత గొప్పవాడు ఎదుగు పెట్టాడు. ప్రవరుడి వేషంలో వచ్చినవాడు గంధర్వుడు. గంధర్వుల యొక్క మహిమ, ప్రవరుడి వేషంలో రావడం వల్ల ప్రవరుడిలో ఉన్న తపశ్శక్తి, విప్రత్వం, ఇవి రెండూ కలిసి ఒక మహాపురుషుడు పుట్టాడు. అలాగే రుక్మాంగదుడి యొక్క రాజ టీవీ, వచ్చినవాడు ఇంద్రుడు అవడం వల్ల ఇంద్రుడి యొక్క శక్తి, ఈ రెండూ పుణికి పుచ్చుకుని మహా తేజస్సుతో సౌందర్యంతో మంచి నల్లని ఒత్తైన నిగనిగలాడుతున్న జుట్టుతో తెల్లని స్వచ్ఛమైన దంతాలతో ఒక కుర్రాడు పుట్టుకొచ్చాడనమాట. వాడే గృత్సమధుడు. ఈ కుర్రవాడికి చిన్నప్పటి నుంచి ఇంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల సకల విద్యలు వచ్చాయి. బృహస్పతి, శుక్రాచార్యుడు వంటి వాళ్ళు వచ్చి ఆయనకి పాఠాలు చెప్పారు. వేదాలలో పండితుడయ్యాడు. గణపతి మంత్రాన్ని ఉపాసన చేసిన వాడు ఆయన. మహాముహుడు ఆయన.